కైలాస పర్వతంలా మంచి ఎత్తుగా పొడుగ్గా ఉన్నది ఒక ఆబోతు. ఈ ఆబోతు పక్కనే అంత తెల్లగా ఇంకొక ఆవు కూడా ఉంది. అంటే ఒకటి ఆబోతు, ఒకటి ఆవు. ఆబోతుకి మూడు కాళ్ళు విరిగిపోయి ఒక్క కాలే ఉంది. ఆవు బక్క చిక్కిపోయి దొక్కలెండిపోయి గిజగిజలాడిపోతోంది, కన్నీళ్లు కారుస్తోంది. అటువంటి ఆబోతు దగ్గరికి, ఆవు దగ్గరికి ఒక దుర్మార్గుడు వెళ్ళాడు. వాడు చూడ్డానికి మహారాజులాగా వేషం వేసుకున్నాడు, కానీ వాడి ముఖంలో మహారాజులకు ఉండే కళాకాంతులు లేవు, టీవీ లేదు. వాడు దుర్మార్గుడు, రాజ వేషం ధరించిన పాపాత్ముడు. కొంతమంది వాడు ఎంత మేకప్ వేసుకుంటారో కానీ ముఖంలో కళ్ళు ఉండదు. ముఖంలో కళ్ళు లేనప్పుడు ఎంత రంగు వేసుకుంటేనేమిటి, నెత్తికి ఎంత జుట్టుకి రంగు వేసుకుంటే మాత్రం ఆ మనిషిని చూస్తే ఏముంటుంది? మనిషిని చూస్తే, చీకట్లో చూస్తే ఆ తెల్లని దంతాలు తప్ప ఏం కనపడవు. అటువంటి వాడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నగలు వేసుకుని ఎవ్వు వేసుకుని ఇవ్వు నానా గందరగోళం పడిపోతే ఏముంటుంది? స్వతసిద్ధమైన కాంతి లేనివాడు అలంకరించుకుంటే ఎలా ఉంటుందో అలా రాజులా కిరీటం పెట్టుకున్నాడు, వస్త్రాలు ధరించాడు, కానీ ముఖంలో మాత్రం ఒక రకమైన వికృతమైన కళ ఉన్నది. అటువంటి ఒక పురుషుడు చేతిలో కర్ర పుచ్చుకుని ఎగిరి ఒక్క తన్ను తన్నాడు ఆబోతుని. ఆవుని డొక్కలో తన్నాడు కాలుతో, ఎడం కాలుతో కర్రతో కొట్టాడు. కర్రతో ఆవుని ఆబోతుని కొడుతున్నట్ట తన్నుతున్నట్ట, కొడుతున్నట్ట తన్నుతున్నట్ట. పైగా జంఘాలుడు అన్నారు. అంటే ఏంటో తెలుసా, పిక్కబలంతో తన్నుతున్నాడు అనమాట. సాధారణంగా పిక్కబలం బాగా ఉన్నవాడే ఎగిరెగిరి తన్నగలుగుతాడు, అలా ఎగిరి తన్నాడు వాడు. పాపం ఆవు ఆబోతు దెబ్బలు తిని కన్నీళ్లు కారుస్తున్నాయి. ఆలోలాంగణ అశ్రుపూర్ణ కణజాలాం భవపరీవాహ ఘర్మకీలాలా పూరిత దేహ అమ్మదవు ఉల్లంఘించి తన్నెంబడి. పాపం ఆవు బాగా చిక్కిపోయింది, ఎముకలు బయటకు వచ్చేసాయి, కొమ్ములు విరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అజీవవత్స, దాని పక్కన ఒక దూడ ఉన్నది, పాపం దూడ కూడా చచ్చిపోయింది. అసలే తిండి లేక ఎండిపోయిన ఆవు, పాపం బక్క చిక్కిన ఆవు. అటువంటి దానికి దూడ చచ్చిపోతే సహజంగా దుఃఖం కదా, దాంతో అంతకంతకి అంతకంతకి దుఃఖం పెరిగిపోతున్నది. ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తున్నాయి. అలా చెమటలతో నిండిపోయిన శరీరంతో పీనుగులో ఉన్న ఆవుని అసలు ఎవరన్నా చూస్తే తన్నగలరా? అయినా దుర్మార్గుడు రవ్వంతా కూడా జాలి పొందకుండా ఉల్లంఘించి తన్నెన్నవాడు. లంఘించి అంటే ఎగిరి, ఉల్లంఘించి అంటే ఎగిరిగిరి తన్నాడు అనమాట. అంతెత్తు ఎగిరి మరి డొక్కలో తన్నట్ట, అది కింద పడిపోయింది. ఇందాక చెమట కారుతోంది దాని ఒంటి నుంచి, ఇప్పుడు ఈ దుర్మార్గుడు తన్నుతూ ఉంటే చర్మం చిట్లిపోయి కళ్ళల్లోంచి కూడా నెత్తురు వస్తుందిట. అలా నెత్తురు కారేలాగా తన్నాడు, కర్రతో కొడుతూనే ఉన్నాడు. అవి చచ్చిపోతున్నా విడిచిపెట్టట్లేదు వాడు. అంటే హైదరాబాదులో పాత బస్తీలో ఉన్న పచ్చి తురకాళ్ళు వాడనమాట వాడు. దాంతో పరీక్షిత్తుకి హృదయం కంపించిపోయింది, ఒక్క క్షణం వణికిపోయాడు ఆయన. అసలు ఇది నారాజ్యమేనా? అర్జునుడంతటి మహానుభావుడి వంశంలో పుట్టాను, ధర్మరాజు పరిపాలించిన రాజ్యాన్ని పాలిస్తున్నాను, ధర్మ సంస్థాపన చేసిన శ్రీకృష్ణుడి భక్తుణ్ణి. అటువంటి నారాజ్యంలో ఇంత అకృత్యం జరుగుతూ ఉంటే, పాపం జరుగుతూ ఉంటే పట్టించుకోకుండా సింహాసనం మీద కూర్చుని అన్నం తింటున్నానా నేను, ఎంత దుర్మార్గుణ్ణి నేను అనుకుని ఒక క్షణకాలం మానసిక వేదన పొందాడు. ఎవడైనా తన రాజ్యంలో ఆవులు చచ్చిపోతుంటే ఆవుల్ని పట్టించుకొని దుర్మార్గుడు నరకాల పాలవుతాడు. ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రులు తిండి లేక చివరి రోజుల్లో కుళ్ళి చచ్చి కొన్ని వేల నరకాలకి పోతారట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ ఆవుల్ని చంపడానికి కవేళాలు ఇచ్చి హిందూగళ్ళు బొందుగళ్ళని పిచ్చివాగుడు వాగితే చివరి రోజుల్లో చావు తప్పదు, దుర్మరణం పాలవుతారు. ఎవరైనా వాడు వీడని లేదు, దిక్కు లేకుండా అయిపోతారని పురాణాలు చెబుతున్నాయి. మీ కళ్ళ ముందు మీ రాజ్యంలో గోహత్య జరుగుతుంటే, వేదన నశించిపోతూ ఉంటే పట్టించుకోకుండా ఊరుకుంటే ముందు రాజు నశిస్తాడు, రక్షించని ప్రజలు మనం కూడా నశిస్తామట. అందుకే పాపం పరీక్షిత్తు బాధపడ్డాడు. ఆ తర్వాత కోదండాన్ని ఎక్కుపెట్టాడు. ఒక్కసారి టింగ్ టింగ్ అని ధనుష్ టంకారం చేశాడు. చేసి రథం తోలి ఆ ఆవు దగ్గరికి ఆబోతు దగ్గరికి వచ్చాడు. తల్లి గోమాత నన్ను శపించకు, నేను మీ అందరికీ పరిపాలకుణ్ణి, నా పరిపాలనలో నీకు ఇన్ని కష్టాలు ఉన్నాయని తెలియక దుష్టుణ్ణి, హాయిగా ఇంత అన్నం తిని తిరుగుతున్నాను. నేను నా రాజ్యంలో ఆవుల్ని తండ్రి చంపేవాళ్ళు ఉన్నారని ఊహించలేకపోయాను. తండ్రి ఓ గోరాజ, ఓ ఆబోత, విష్ణుస్వరూపుడు నువ్వు, ఆబోత్ అంటే ధర్మస్వరూపుడు అని శాస్త్రం, అటువంటిది నీ కాళ్ళు విరిగిపోయాయని కూడా నేను గ్రహించలేకపోయాను. ఎంత పెద్ద పొరపాటు జరిగింది నా వల్ల. అమ్మా గోమాత, ఓ గోరాజ, మీరు కన్నీళ్లు పెట్టుకుంటే మా రాష్ట్రానికి ప్రమాదం. ఆవు కన్నీళ్లు నేల మీద ఎంత ఎక్కువ పడితే అన్నేళ్ళు వర్షాలు పడవు, భూమి వేడెక్కిపోతుందట. ఇవాళ ఎందుకు భూమికి ఎంత వేడనుకుంటున్నారు? ఆవులు ఏడుస్తున్నాయి, కన్నీళ్లు కారుస్తున్నాయి, గోహ్యం సాగాలి. ఆగడానికి ముందు మనం అక్కడ భాగవతని చెయ్యాలి. కృష్ణుడు తలుచుకుంటే కృష్ణుడి యొక్క అనుగ్రహంతో మళ్ళీ మన గోవులన్నీ మనకి దక్కుతాయి, మళ్ళీ ధర్మం నాలుగు పాదాల పరిడు వెళ్ళుతుంది. ఇప్పుడు పరీక్షిత్ అందుకే ఏమన్నాడు, మీరు కన్నీళ్లు పెట్టుకుని ఆ కన్నీళ్లు మా దేశంలో విడిచిపెట్టకండి, మాకు నీళ్లు లేకుండా అయిపోతే వర్షాలు కురవు, అది నా బాధ. అగణిత వైభవుండగు మురాంతకుడెక్కడ పోయను నెవ్వగల కృషించి నేత్రముల వారి కణంబులు తేకుమౌమా లో పెగటకు మౌమ మద్విశిఖ బృందములు వృషలు వధించిన మగటిమి చూపెదం పిలుకు మార్చద నమ్ముమునేడు. తల్లి గోమాత, ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భూమి మీద అవతరించాడు, ఆవుల్ని రక్షించాడు, బృందావనమంతా గోసంచారంతో తాను సంచరించాడు. ఆయన కాలంలో ఆవులు సుఖంగా బ్రతికాయి, ఆబోతులు 10 కాలాల పాటు చల్లగా ఉన్నాయి. ఇప్పుడు ఆ కృష్ణుడు అవతారం చాలించాడు. కృష్ణుడు లేకపోవటం వల్ల కదా మనకి నికృష్టపు బ్రతుకొచ్చింది అని మీరు ఏడుస్తున్నారని నాకు తెలుసు. అలా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకోకండి. నేను ఆ కృష్ణ భక్తుణ్ణి, ధర్మ సంస్థాపన చెయ్యడానికి కంకణం కట్టుకున్నాను, ఈ దుర్మార్గుణ్ణి సంహరిస్తాను, ధర్మం మళ్ళీ నిలబెడతాను, మిమ్మల్ని రక్షిస్తాను, నా మాట నమ్ము గోమాత గోరాజ అని వాళ్ళని ధైర్యం చెప్పి నమ్మిస్తూ ఉండగా అప్పుడు ఆవు, మహారాజా నువ్వు అన్నది నిజమే, కృష్ణుడు ఉన్నప్పుడు నేను సుఖంగా ఉన్నాను, అదంతా వెళ్ళిపోయింది, ఇప్పుడు ఆ రాజ్యం వెళ్ళిపోయింది, పాపాత్ముల పరిపాలన పెరిగిపోయింది, మేమెవరమో తెలిసిన ఆవు రూపంలో ఉన్న నేనే భూదేవిని, గో రూపంలో ఉన్నాను, ఈ పక్కన 3 కాళ్ళు విరిగిపోయిన ఆబోతు ధర్మదేవత, ధర్మదేవత ఎప్పుడు ఆబోతు రూపంలో, భూదేవి గో రూపంలో ఉంటాయి. పాపాత్ములు పెరిగిపోవటం వల్ల నేను ఆ పాపులను మోయలేక భూమిలో ఉన్న సారం నాశనమైపోయి పక్క చెక్కిపోయానండి. భూదేవిలో సారం ఉంటుంది, ఆ సారం వల్లే పంటలు పండుతున్నాయి. ఆ సారం పోతే భూదేవి చిక్కిపోయిన గోవు రూపంలో తిరుగుతుందిట. ఇక ఈ ఆబోతు కృతయుగంలో 4 పాదాలలో నడిచింది, అంటే ధర్మం 4 పాదాల నడిచింది. త్రేతాయుగంలో 1 పాదం పోయింది. ద్వాపర యుగంలో 2 పాదాలతో ఉన్న సమయంలో కృష్ణుడు అవతరించి మళ్ళీ ధర్మమునకు 4 పాదాలు ఇచ్చాడు. కానీ ఈ కలియుగంలో కలిపురుషుడు అడుగుపెట్టి ధర్మమునకు 3 కాళ్ళు విరగొట్టాడు. ఇంకా ఒంటికాలు మిగిలింది. ఈ ఒంటికాలుతో కుంటుకుంటూ కూడా బతకకుండా ఆ ఒంటికాలుని కూడా ఈ తుంటరి విరగొట్టబోతున్నాడు. నువ్వేమైనా ధర్మ సంస్థాపన చేయగలిగితే మేము మళ్ళీ కృష్ణుడిని తలుచుకుని సుఖంగా ఉంటాం అని గోమాత అనగానే తెల్లబోయాడు ఆయన. చివరికి భూదేవికి ధర్మదేవతకి హాని జరుగుతోందా అనుకున్నాడు. వెంటనే వరలో నుంచి కత్తి దూశాడు. ఎందుకంటే కోదండం దగ్గరకు వచ్చాక పనికిరాదు కదా, దగ్గరగా ఉన్నప్పుడు బాణం వేయడం కంటే కత్తితో తలకాయ నరకడం మంచిది. అందుకని కత్తి వరలో నుంచి దూసి అమాంతంగా ఈ రాజవేషం ధరించిన పాపాత్ముని దగ్గరికి వెళ్ళాడు. ఒరి, ఎవడవరా నువ్వు? ఎందుకు ఈ ఆవుని కొడుతున్నావు? ఎందుకు ఈ ఆబోతుని తన్నుతున్నావు? ఒక జీవిని హింసించాలంటే కారణం ఉండాలి. నిన్నుం కొమ్ముల జిమ్మెనో కదిశెనో
నిర్భీతి గోవులం తన్నం కారణమేమి మద్భుజ సనాథ క్షోణి ఏ వేళలందున్ నేరంబులు చేయరాదు ఎరుగవా ధ్వర్తత్వమున్ భూమి భృత్ సన్నాహంబునర్చదెవ్వడవు నిన్ శాసించదన్ దుర్మతి. ఒరి దుష్టబుద్ధి, ఈ ఆవులు నీకేం అపకారం చేశాయి? నిన్ను కొమ్ములతో పొడిచాయా? దగ్గరికి వచ్చి కొమ్ములతో పడవలేదు. పోని కాళ్ళతో తన్నాయా? తన్నలేదు. కనీసం నీ దగ్గరకు వచ్చాయా? రాలేదు. మరి ఏమీ చెయ్యని ఈ సాధు జంతువుల్ని ఎందుకు హింసిస్తున్నావు? నీకు తెలియదా, నేను ఈ మధ్యనే భారతదేశానికి ప్రభువునయ్యాను, ఈ భరత వంశానికి దిక్కయ్యాను. నేను సింహాసనం ఎక్కగానే ఒక చట్టం చేశాను, నా రాజ్యంలో అధర్మం చెయ్యరాదు, గోవులను చంపరాదు, గోమాంసం తినరాదు, ఎట్టి పరిస్థితుల్లో ఆబోతులను హింసించకూడదు, సాధువులకు నష్టం కలగకూడదు అని కఠోరంగా నేను శాసనం చేశాను. ఎవడైనా నేను చెప్పిన శాసనాన్ని నిరాకరించి వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే వాళ్ళకి మరణశిక్ష విధిస్తాను అని కూడా చెప్పాను. అయినా లెక్క చెయ్యక నా శాసనాన్ని నిరాకరించి తిరస్కరించి ఈ ఆవుల్ని చంపడానికి సిద్ధపడుతున్న నిన్ను ఇప్పుడే చంపి ఈ దేశానికి పేడ లేకుండా చేస్తాను. ఇదిగో కాసుకో, ఈ కత్తితో నీకు మిత్తి దగ్గర పడినట్టే, నీకు మృత్యువు దగ్గర పడినట్టే నీ తల నరుగుతాను అని అమాంతంగా కత్తితో వాడి మీదకు దూకపోతుంటే వాడు వణికిపోతూ, కంపించిపోతోంది నా శరీరం అంతా, వణికిపోతున్నాను, రక్షించు 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 అంటూ అమాంతంగా కాళ్ళు పట్టేసుకున్నాడు. వాడు చాలా తెలివైన వాడు, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు రెండు పట్టుకుంటాడు. కాళ్ళు పట్టుకుని, మహారాజా నన్ను చంపకు, అభయమియ్యి, శరణు అన్నాడు. ఇక్కడే మన వాళ్ళకున్న పెద్ద వీక్నెస్, శరణు అంటే కరుణించడం లక్షణం. ఓ దండం పెడితే వాడు ఎన్ని తప్పులు చేసినా క్షమించేస్తారు. వెంటనేనా కాళ్ళు పట్టుకున్నావుగా, అయితే ఇక నిన్ను చంపను. నేనెవణ్ణి? అర్జున కీర్తి సమేతుడు, అర్జుని పౌత్రుండు. నేను అర్జునుడి కీర్తి వంటి కీర్తి కలిగిన వాణ్ణి, అర్జునునికి మనుమణ్ణి, అభిమన్యుని కుమారుణ్ణి, శరణు అన్న ఎంత దుర్మార్గుడినైనా రక్షిస్తాను, కాబట్టి నేను క్షమించాను. కానీ నీలాంటి వాడు నా రాజ్యంలో ఉండకూడదు, నీలాంటి వాడొక్కండి కనుక ఈ రాజ్యంలో ఉండనిస్తే మొత్తం రాజ్యం అంతా ధర్మానికి పూజ్యం అయిపోతుంది. పో, ఎక్కడికన్నా పో, దేశ బహిష్కరణ విధించాను, నా రాజ్యం నుంచి పో అన్నాడు. అనగానే వాడు చిరునవ్వు నవ్వి, ప్రభు నువ్వు రాజ్య బహిష్కరణ చేశావు అంటే అర్థం ఏమిటో తెలుసా? ఈ కత్తి పుచ్చుకొని, కిరీటం పెట్టుకొని, కోదండం పుచ్చుకొని ఈ రథం మీద మొత్తం భూమండలం అంతా తిరుగుతావు, భూమి అంతా నీదే. అప్పట్లో భూమికి నవఖండములు అని పేరు, నవఖండ భూమండలానికి నువ్వే అధిపతివి. నీ దేశంలో ఉండకూడదు అన్నావు అనుకో, అంటే దాని అర్థం ఏమిటి? నేను భూమి మీద ఉండకూడదు, భూమి మీద ఉండకుండా ఎలా ఉంటాను నేను? అనగానే అవునయ్యో, దేశ బహిష్కరణ అంటే చాలా కష్టం కదా, మనం అంటే స్టేట్లోంచి బహిష్కరించవచ్చు, మన స్టేట్లో ఏ సాధువు మీద కోపం వస్తే హైదరాబాద్ నుంచి నేను బహిష్కరించాం అని గంటేయచ్చు. కానీ ఈయన మొత్తం ప్రపంచానికి రాజు కదా, ప్రపంచం అంతా ఆయనదైనప్పుడు, భూమి అంతా ఆయనదైనప్పుడు మరి ఈయన ఎలా గెంటటం అనుకుని కొంచెం బుర్ర కొక్కుంటూ ఉంటే వెంటనే వాడు అన్నాడు, పరీక్షిత్తు, అసలు నన్ను ఎవరు అనుకుంటున్నావు నువ్వు అన్నట్ట. ఇంతకీ నువ్వెవరు అన్నాడు ఆయన. నేనెవరినో తెలిస్తే ఆశ్చర్యపోతావు, నేనే కలిపురుషుణ్ణి, ఈ కలియుగానికి అధిష్టాన దేవతని, కలియుగం నాది, కృతయుగానికి అధిష్టాన దేవత కృతపురుషుడు, త్రేతాయుగమునకు త్రేతాపురుషుడు, ద్వాపర యుగానికి ద్వాపర పురుషుడు, కలియుగానికి కలిపురుషుడు, అధిష్టాన దేవతలు. ఆ యుగమంతా వాళ్లే అదృశ్య రూపంతో ఉండి నడిపిస్తారు, కాబట్టి ఈ యుగం నాది, ఈ యుగంలో ప్రజలందరినీ నేను పట్టుకుంటాను, ఈ ప్రజల్ని గట్టిగా పట్టుకుని వీళ్ళందరి చేత పాపాలు చేయిస్తాను. వీళ్ళు ఎవరైనా మంచి పని చేద్దాం అనుకున్నారనుకోండి, ఎవరైనా ఒక ఆవిడకి బుద్ధి పుట్టి గొలుసిద్దాం అనుకుందనుకోండి, ఏ పుణ్యాత్ముడికో, వెంటనే ఆవిడ బుర్రలో దూరి చచ్చిన ఒక గొలుసు ఇస్తే నువ్వు తరిస్తావు అని ఆవిడ వెనక్కి లాగుతూ ఉంటాడు. దాంతో ఆవిడ ఎప్పుడు 100 సార్లైనా గొలుసు ఇవ్వదు, చివరికి మళ్ళీ పులుసులో పడిపోతుంది. గురువుగారికి ఎప్పుడు వ్యతిరేకంగా నడుచుకోకూడదు, బుద్ధిగా నడుచుకుందామని ఎవరన్నా అనుకుంటే వాడి బుర్రలో చేరి మళ్ళీ గురువుగారి చేత చెవాట్లు తినే పని చేయిస్తూ ఉంటుంది శిష్యుల బుర్రలో చేరి. ఇలా ఒకటి కాదు, నిరంతరం
ఒక వ్యక్తి ధర్మం చేద్దామనుకున్నప్పుడల్లా వాడి బుర్రలో దూరి వాడి చేత పాపములు చేయించేటటువంటి వాడు కలిపురుషుడు. ఆ కలిపురుషుణ్ణి నేను, ఈ యుగం నాది, ఈ ప్రజల్లో చేరి ప్రజల చేత పాపములు చేయించాలి, ధర్మనాశనం చేయించాలి. నువ్వేమో దేశ బహిష్కరణ అంటావు, ఎలా కుదురుతుంది? కాబట్టి ఉండడానికి నాకు స్థానం కల్పించు, నాకు కూడా కొంత ప్లేస్ ఇయ్యి అన్నాడు. అప్పుడు ఆయన బాగా ఆలోచించి, నిజమే, కలియుగములో కలిపురుషుడు లేకుండా ఎలా ఉంటాడు? కాబట్టి ఆయనకు ఉండడానికి స్థానములు ఇద్దామనుకున్నాడు. వెంటనే ఏం చేశాడు ఆయన, నాయన నీకు నాలుగు స్థానములు ఇస్తున్నాను, ఈ నాలుగు స్థానాల్లోనే ఉండు. ద్యూతం పానం స్త్రియః సోనా యత్రా ధర్మశ్చతుర్విధః. నాయన నువ్వు నాలుగు స్థానములలో ఉండు, అంటే నాలుగు పాపములు ఎవరు చేస్తారో వాళ్ళల్లో ఉండు. ఆ నాలుగు పాపాలు ఏమిటి? ద్యోతం, ఎవడు జోతమాడతాడో, పేకాట్ రైడ్ ఎక్కడుంటాడో, లాస్ వేగాస్ ఎక్కడుంటుందో అక్కడ ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, కలిపురుషుడు మీకు కావాలని కోరుకుంటే రైలు ఎక్కగానే పేక ముక్కలు తీసుకోవటం, సరదాగా కూర్చోవటం, మొగుడు పిల్లలు కలిపి కూర్చొని ఆడుకోవడం, ఇంకేముంది, కలిపురుషుడు మీ నెత్తెక్కి కూర్చుంటాడు కదా. కాబట్టి ద్యోతం ఎక్కడుంటే అక్కడ, గ్యాంబ్లింగ్ ఎక్కడుంటే అక్కడ మహానుభావుడు కలిపురుషుడు మకాం పెడతాడు. ఆ స్థానం పరీక్షిత్ తగ్గించాడు. ఇక రెండవది, పానం తాగుడు ఎక్కడుంటే అక్కడ, బుడ్డి మీద బుడ్డి, బుడ్డి మీద బుడ్డి తాగితే వాడు నడ్డెక్కి కూర్చుని ఇక సర్వనాశనం చేస్తాడు, తాగుడు ఉన్న చోట ఉంటాడు. ఇక తర్వాత స్త్రీయ వేశ్యలు, శరీరాన్ని డబ్బు కోసం అమ్ముకునేటటువంటి వాళ్ళు కొందరు ఉంటారు వారి కర్మయోగం వల్ల. అలా అమ్ముకునే వేశ్య స్త్రీలు ఎక్కడుంటే అక్కడుండు. ఇంక నాలుగవది, సోనా హింస ఎక్కడుంటే అక్కడ, హింస జరిగే చోట ఉండు. చేపను తీసుకుని బండరాయి మీద బర్రు 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 నరకదీశామా, అక్కడ ఉండాలి. ఎవరు? కలిపురుషుడు. పట 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 ఆవుల్ని నరికేస్తే, మేకల్ని నరికేస్తే, గొర్రెల్ని నరికేస్తే, ఏ పద్మాకర్ గారినో కత్తిపెట్టు పోడు పొడి చేస్తే అక్కడ ఉండు. వరుసగా ఏమిటి? ద్యోతం పానం స్త్రియ వేశ్యలు సోనా హింస, ఈ నాలుగు చోట్ల ఉండు. ఇక్కడ నాలుగు రకాల అధర్మములు ఉన్నాయి కనుక. ఏమిటా నాలుగు అధర్మములు? అనృతం అంటే జోదం ఎక్కడుంటే అక్కడ అనృతం అసత్యం ఉంటుంది. పేకాట అబద్ధాలే కదండి, అన్నీ కింద నుంచి కార్డు తీసి పెట్టేస్తాడు, లేదా డబ్బులు ఎగ్గొట్టాలి అని దానికోసం ఏదో ఒక అబద్ధం ఆడతాడు. అసత్యం ఆడకుండా జోదం కుదరదు, జోదం అంటేనే అనృతం. ఇంకా రెండోది పానం, తాగుడు ఉన్న చోట మదం, మదం పెరిగిపోతుంది. మదం అంటే ఏమిటనమాట, ఏం వగుతున్నావో తెలియకపోవటం. తాగుడు ఎక్కువ తాగేసిన వాడు కాస్త మైకంలోకి వెళ్ళగానే ఇక అక్కడి నుంచి వాడు ఏం వగుతాడో వాడికి తెలుసు. ఏమంటే పద్మాకర్ గారు మొత్తం 1000 ఎకరాలు మీకు ఇచ్చేసాను అన్నాడు మొన్న ఒకడు వచ్చి మా ఇంటికి వచ్చి. నిజంగా జరిగింది. 1000 ఎకరాలు ఎక్కడ ఇస్తున్నారంటే మీరు కాశీలో పీఠం పెట్టాలనుకుంటున్నారంట కదండే, అందుకని మొత్తం కాశీలో ఈ మొత్తం కేదార్ఖండ్ అంతా మీదే అన్నాడు. ఈలోపు నేను హుషారు పడిపోయి కేదార్ఖండం అంతా నాకే, ఇది ఇంకేముంది, ఈ జనాలందరినీ తీసుకెళ్ళి వీళ్ళందరికీ ఉచితంగా భోజనాలు పెడుతూ భాగవతం కాశీఖండం చెప్పొచ్చు అనుకున్నాను నేను. ఇంతలో వాళ్ళు ఆవిడ వచ్చి, ఊరుకోండి గురువు గారు, ఆడి ముఖం ఆడెక్కడెత్తాడండి అది. ఆయన చెప్పేలోపు పక్క ఆయన అన్నాడు, ఆవిడ మొహం ఆవిడెక్కడిస్తుందండి గొలుసు, వాళ్ళు ఆయన అడగద్దండి అంటే ఈ పక్కన ఈ కలిపురుషుడికి సపోర్టర్స్ ఉంటారండి వాళ్ళు కూడా. ఆయన ఎక్కడండి, వాడు మదంతో ఉన్నాడు, తాగేసి ఆ మైకుల్లో వాగుతున్నాడు, నమ్మకండి అంది వాళ్ళ ఆవిడ. ఈలోపు అంటే నా చేతికి 1000 ఎకరాలు వచ్చినట్టు వచ్చి మాయమైపోయి అలాగ తాగుడు మైకుల్లో ఉన్నప్పుడు ఏం వాగుతామో తెలియదు. దాని గురించి నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే దాని గురించి తెలిసినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే, డిపార్ట్మెంటల్ వాళ్ళని అడిగితే వాళ్ళు బాగా చెప్పగలుగుతారు. కానీ మాదిరి వాడు చెప్పలేడు, అది విచిత్రంగా ఉంటుందన్నమాట. నా జీవితంలో కొంతమంది అలాంటి వాడు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఉపన్యాసానికి. మీరు చూసారు గుంటూరులో ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి కాళ్ళు కూర్చుని అతడు, ఏం చెప్పారండి పురాణం, ఏం చెప్పారండి, ఏం చెప్పారండి అంటాడు. ఏం చెప్పారో నాకు తెలియదు, కాళ్ళు వదలడం. ఈలోపు జనాలు వచ్చి, బాబు ఆయన బాగానే చెప్తారులే, తర్వాత తీసుకెళ్దామని పక్కకి లాగుతుంటే, వదులుతారేటి గురువుగారు పాదాలు అట్టేసుకుంటారా అంటాడు వాడు. అయితే లోపల ఇంకో పురుషుడు ఉన్నట్ట, తర్వాత విషయం తెలిసిందనమాట. ఈ మైకంలో ఇక అప్పుడు వాడు ఏం వాగుతాడో తెలియదు, దానికి మదము అని పేరు. జూదం ఉన్న చోటేమో అనృతం అసత్యం, మద్యపానం ఉన్న చోట మదం ఉంటుంది. ఇంకా తర్వాత ఏంటి? కామం మూడోది, వేశ్యలు ఎక్కడుంటే అక్కడ కామం పెరిగిపోతుంది. కాముకులు చేస్తారు, ఇక మనకి కనపడుతుంటారుగా కొంతమంది యాంకర్లు, పాపం పేదవాళ్ళు, రెండు పైన ఒకటి ఇంత కింద ఒకటి ఇంత గొడ్డ ముక్క కట్టుకుని ఆ తర్వాత ఏదో నాలుగు బిడ్డలు బోగు చేసుకుంటూ ఉంటారు. పాపం జాలి వస్తూ ఉంటుంది వాళ్ళని చూస్తే కూడా. అక్కడ కామం ఉంటుంది. ఇక నాలుగవది సోనా హింస. హింస ఉన్న చోట ఏముంటుంది? రజః, రజోగుణం. చంపేవాడికి అంతకంతకంతకి రాజసం పెరిగిపోతుంది, క్రూరత్వం పెరిగిపోతుంది. అప్పుడు వాడికి చంపడంలో వెనకముందు చూడండి, నిజంగా చూస్తే ఆశ్చర్యపోతానండి. నేను కళ్ళారా చూసి చెప్తున్నాను, ఒక దెబ్బకి అడిగిపోయాను. అమెరికాలో శాండియాగో దగ్గర వాళ్ళకి జూలై 7వ తారీఖు నాడు అనుకుంటాను నాకు గుర్తు, ఏమండి అంతే కదా ఫ్రీడమ్ డే, ఇండిపెండెన్స్ డే. జూలై 7వ తారీఖు నాడు స్వాతంత్ర దినోత్సవం జరుగుతుందండి. ఒక చోటకి తీసుకెళ్ళాడు, శాండియాగో అనే ప్రాంతం కాలిఫోర్నియాలో ఉంటుంది, సముద్ర తీరం. ఇంగో సీతారాం అని ఓ మంచి భక్తుడు, గురువుగారి మీద భక్తితోటి అదోసారి చూపిద్దామని తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే కర్రపెండలాలు కనపడ్డాయి, ఇలా పొడుగ్గా ఉన్న కర్రపెండలాలు. మా ఆవిడకి తెలియక కర్రపెండలాలు అమ్ముతున్నారు ఏంటి, ఇది కర్రపెండలం కాదు నీ బుర్రపెండలం అని. ఇంతే ఏమిటో తెలుసా, మన కళ్ళ ముందు ఒక బాక్సులోకి ఒక అద్దాల పెట్టి ఉంటుంది, అద్దాల పెట్టిలోకి ఒక పందిని పంపిస్తారు. ఓ మిషన్ వచ్చి చూస్తూ ఉండగా ఎంతది పరపర పరపర బతికున్న పంది యొక్క కాళ్ళు చేతులు తలకాయ తోక తీసేస్తుంది, ఇంకోటి చర్మం పికేస్తుంది, బతికున్న పంది. అది కుయ్యం కుయ్యం అన్న అద్దాలలోంచి రాదుగా బయటికి, మరి గ్లాసులో ఉంది కదా, దాన్ని పట్ట పట్ట పట్టపట కోసేస్తున్నా మాంసం, అందులో ఉన్న పేగుల్ని. తర్వాత పక్కనే ఇంకో దాంట్లో ఆవుల్ని చంపేస్తారు. అలాగే ఆ ఆవుల్లో ఉన్న పేగులు వీటిని కలిపి ఒక కర్రపెండలలా తయారు చేసి దాన్ని మూకుళ్ళో పెనం మీద కాలి చంపుతారు. గోమాంసం పంది మాంసం కలిపిన ఒక రాడ్డు. అసలు ఎంత క్రూరంగా ఉంటుందంటే చూస్తుంటే, ఒక మనిషిని బతికొండగానే ముందు కాళ్ళు, తర్వాత తోక, ఈ ముట్టె, ఇవన్నీ తీసేసి బతికొండగా చర్మం మొత్తం ఒలిచేసి ముట్టె నరికినంత మాత్రం అయితే చావడు కదా. ఆ బతికొండగానే తీసేస్తే ఆ మాంసం కొంచెం అందులోకి రక్తం వచ్చి రుచిగా ఉంటుందిట. ఇంకా హైదరాబాద్ అయితే గోవుని ఒక రాడ్డుకి గుచ్చి ఇనప కుక్కానికి, భయంకరమైన కుక్కానికి, మీరు మిషన్లో చూశారు కదా క్రేమికి ఒక ముళ్ళు ఉంటుంది, అలాంటి ముళ్ళు గుచ్చేసి తల్లకిందులుగా వేళ్లాడగడతారు. అలా వేళ్లాడి నానాయాత్ర పడిపోతుంటే అక్కడ గాలి లేకుండా చేస్తారు. ఆ రక్తం అంతా ఆ చర్మంలోకి దిగుతున్నప్పుడు అప్పుడు దాన్ని వేడి వేడి మరుగుతున్న నీళ్ళలోకి దింపేశారండి. మొన్న వాట్సాప్లో పంపారు నాకు అది, అందుకని చూసి ఆశ్చర్యపోయాను, చూడలేకపోయాను. అప్పుడు ఆ ఉడికిపోతుంది చర్మం అంతా, దాన్ని తీసేస్తారు. ఆ మాంసాన్ని ఏమో అమ్మేస్తున్నారు. ఎంత భయంకరమైన హింస, దానికి రజస్సు రజోగుణం అని పేరు అన్నమాట. హింస చేసేవాడికి చంపే కొద్దీ చంపాలనిపిస్తుంది అన్నమాట. ఈ నాలుగు అధర్మములు ఈ నాలుగింటిలో ఉన్నాయి, వీటిలో నువ్వు ఉండవాయి అన్నాడు కలిపురుషుడు. అంటే కలిపురుషుడికి వరుసగా మళ్ళీ ఏమిచ్చాడు, అనృతం, వరుసగా ఏమిటి, ద్యోతం, పానం, స్త్రియః, సోనా, యత్రాధర్మశ్చతుర్విధః. ఈ నాలుగు స్థానాలు ఇస్తే వాడు నాలుగేం సరిపోతాయండి, ఇంకొక్కటి ఇప్పించండి అన్నట్ట. పునశ్చ యాచమానాయ జాతరూపమదాత్ ప్రభుః, వాడు మళ్ళీ అడిగాడు పాపం ఇంకొక్కటి కావాలని. అప్పుడు ఆయన ఎక్కడన్నా ముచ్చటగా మూడంటారు, అచ్చటగా ఐదని ఎవరు అనలేదు, నువ్వు ఐదు కూడా అడుగుతున్నావు, సరే అడిగితే కాదనకూడదు, కాబట్టి అధర్మస్వరూపమైన బంగారంలో ఉండు అన్నాడు. కొంచెం ఇటువంటి చోట వ్యాఖ్యానం జాగ్రత్తగా చెప్పకపోతే కొంపలు పొలిగిపోతాయి. ఎందుకంటే కొంతమంది పౌరాణికులు బంగారంలో కలిపురుషుడు ఉంటారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. బంగారంలో కనుక కలిపురుషుడు ఉంటే ఏమంటే, మీ చేతికున్నది బంగారం ఉంగరం ఉందా లేదా? ఒకటైన ఉంగరం ఉంది, కాబట్టి ఈయనలో కలిపురుషుడు ఉన్నాడు. అమ్మాయి నీకు పెళ్ళైంది కదా, మెడలో తాళి ఉంది కదా, అది బంగారమేగా, కాబట్టి ఆ అమ్మాయి మెడలో కలిపురుషుడు ఉంటాడు. ఈయన చేతికి రెండు ఉంగరాలు ఉన్నాయి కనుక రెండు కలిపురుషుడు ఉంటారు. ఆయన నడుముకు వడ్డాణం, బంగారపు వడ్డాణం ఉన్నట్టుగా ఉంది, అది బంగారం అండి లేకపోతే అదే తోల, సరే ఏదైతేనే మొత్తం బంగారం ఉంటే అందులో కలిపురుషుడు ఉంటాడు. ఆల్మోస్ట్ అది ఇక్కడ కలిపురుషుడు లేనివాడు నేను ఒక్కడే, ఎందుకంటే ఆ చేతికి ఎక్కడ బంగారం లేదు కనుక. అందరి చేతికి అంతో ఎంతో బంగారం ఉంది. అంటే బంగారం మీ అందరి దగ్గర కలిపురుషుడు ఉన్నాడా? కాబట్టి ఇది తెలియని స్టేట్మెంటు, వ్యాఖ్యాతలు, శ్రీధరుడు యొక్క వ్యాఖ్యానం లాంటి వ్యాఖ్యానం చదవాలి. అందుకే దొంగతనముగా పాపముతో సంపాదించిన బంగారంలో మాత్రమే ఉండమన్నాడు. అంతేగాని అన్ని బంగారాల్లో కాదు. అంటే ఎలాగా? ఓ దొంగడు ఉన్నాడు, ఒక ఆవిడ మెడలో గొలుసు కొట్టేశాడు, 100 సార్లు గురువుగారికి దానం ఇస్తానని ఇవ్వలేదు ఆవిడ, ఈలోపు దొంగడు కట్ చేసి పట్టుకుపోయాడు దాన్ని. ఇప్పుడు ఈ దొంగ బంగారం ఏం చేయాలి వాడు? దాని ఖరీదేమో 100,000 రూపాయలు ఉంటుంది అనుకోండి, దొంగడు కనుక ఏం చేస్తాడు? సహజంగా ఏ షాప్కో పట్టుకుపోయి లేకపోతే మీ ఇంటికి పట్టుకొచ్చి 100,000 రూపాయలు బంగారం అండి ఇది, 10,000కి అమ్ముతానండి లేక 5,000కి అమ్ముతాను అంటాడు. మనకు కూడా నిజమేనండోయ్, షాపులోకి వెడితే 1 లాక్ ఇక్కడికి వస్తే అంత 1 ఉండదు, 1 లాక్ ఉండదు అనుకుని క్రాక్లో పడి దాన్ని 5,000కో 2,000కో కొంటే అప్పుడు ఏమవుతున్నమాట, అమ్మినవాడు దొంగ బంగారం అమ్మాడు, కొన్నవాడు కక్కుర్తి కొద్దీ ఏం చేశాడు, తక్కువ డబ్బుకి వస్తుందని కొన్నాడు. ఇది దొంగ బంగారం, పాపిష్టి బంగారం. అలాంటి బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. అంతేగాని కష్టపడి మీరు సంపాదించిన ధనం ఉందనుకోండి, ఆయన రోజు షాపులోకి వెళ్ళి నానాయాత్ర పెడితే నెలకు 20,000 వస్తుంది. అలాంటి డబ్బుతో బంగారం కొంటే పాపిష్టి బంగారం ఎలా అవుతుంది? అది ఉత్తమమైన ధనం. ఆ ఉత్తమ ధనంతో బంగారం కొనుక్కుంటే అందులో లక్ష్మి ఉంటుంది, అలక్ష్మి ఉండదు. అందులో కృతపురుషుడు ధర్మదేవత ఉంటాడు, అధర్మదేవత ఉండదు. అలా కాకుండా ఇతరుల యొక్క గొలుసులు కొట్టు, వంగనములు కొట్టు, మోసం చేసు, లేదా 10 రూపాయల సరుకులు 100,000 రూపాయలకి అమ్మి దొంగతనంగా డబ్బు సంపాదించి ఆ డబ్బుతో బంగారం కొండము, ఇలాంటివి చేస్తే ఈ పాపిష్టి సొమ్ముతో కొన్న బంగారములో కలిపురుషుడు ఉంటాడు. అలాగే తక్కువకు వస్తుందని ఇతరుల సొమ్ముని మనం దిగమరింగడానికి ప్రయత్నిస్తే అందులో కలిపురుషుడు ఉంటాడు. తర్వాత రెండోది, ఇలాగా తక్కువకు వస్తుందని కొంటే అది నిలబడదండో. చాలామందిని చూడండి.